ఈసీజీ నంబర్ 35 మురళి నడిచిన స్థానం విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్. మురళి నడిచిన తేదీ 21/7/2000. మురళి తేదీ 5/7/75. రికార్డు నడిచింది. నేత్రహీనులకు మార్గాన్ని చూపించండి. ఏ నేత్రాల యొక్క విషయమై ఉంటుంది? స్థూల నేత్రాల యొక్క విషయమా? స్థూల నేత్రాలు అయితే చాలా మందికి ఉండవు, కానీ వారి యొక్క అంతర్చక్షువులు చాలా తీక్షణంగా ఉంటాయి. ఏ విధంగా ప్రపంచంలో హిందీ కవి సూరదాసును అందరికంటే పెద్ద కవి అని అంటారు? వారికి బాహ్య నేత్రాలు ఉండేవి కాదు. కానీ సూర్య సమానంగా తీక్షణమైనటువంటి వారు అని చెప్పబడేటటువంటి ఆ హిందీ కవి యొక్క అంతర్చక్షులు చాలా తీక్షణంగా ఉండేవి. అన్నిటికంటే పెద్ద గ్రంథము అని అయితే చెప్పబడలేదు. కానీ అన్నిటికంటే పెద్ద కావ్య రచన తను ఏదైతే చేశారో దానిని సూర సాగరం అని అంటారు. అదే అయితే నేత్రహీనులకు మార్గాన్ని చూపించండి ప్రభు అని భక్తులు పాడారు. ఏ భక్తులైతే పాడారో వారికి బాహ్య నేత్రాలైతే ఉండేవి. కానీ వారికి మూడో నేత్రం ఉండేది కాదు. అయితే మూడో నేత్రాన్ని పొందుకోవడం కోసం ఈ పాటలో ప్రార్థన చేశారు. అదైతే భక్తులు ప్రార్థన చేస్తూ ఉంటారు. పాపం వారికైతే నేత్రాలు లభించవు. ఏ నేత్రాలు ఏ నేత్రాల ద్వారా అయితే కొత్త ప్రపంచం యొక్క మార్గాన్ని చూడగలరు, ఏ నేత్రాల ద్వారా అయితే పరమాత్మ ధామాన్ని చూడగలరు, మరియు ఏ నేత్రాల ద్వారా అయితే వారి యొక్క అనేక జన్మల యొక్క పాత్రను చూడగలరు, ఆ నేత్రాలు వారికి లభించవు.
గీత గాతే హే కలరస్ కే లియే గాతే
అని వారు ఏదైతే పాట పాడుతారో అది కేవలం కర్ణరసం కోసం పాడుతారు. భక్తి మార్గంలో అయితే కేవలం ఆడంబరమే ఉంటుంది, కానీ లోపల నుంచి ఆ తీవ్రమైనటువంటి కోరిక అనేది ఉండదు. మాకు ఆ నేత్రాలు లభించాలి, ఆ నేత్రాల ద్వారా ప్రభుని దర్శనం చేసుకోవాలి అని.
ఆత్మ దిఖాయి పడతీ హే न परमात्मा बात दिखाई पड़ता है।
इस स्थूल नेत्रल द्वारा आते आत्मा कनिपिंचदु परमात्मा तंड्रि कूडा कनिपिंचरु।
परमात्मा बात निराकार कहा जाता है।
परमात्मा तंड्रिनी निराकारुडु अनि अंटारु।
निरंजन निराकार परम ब्रह्म कहा जाता है।
निरंजन निराकारुडु परम ब्रह्म अनि अंटारु। వారినైతే ఈ స్థూల నేత్రాల ద్వారా చూసేటటువంటి విషయం అయితే కాదు। భక్తు జనులు ఏదైతే మూడో నేత్రాన్ని అడుగుతారో ఆ మూడో నేత్రం జయ జానవ్ తే దే ఉజనాయి। ఆ భగవంతుడు స్వయం వచ్చి మూడో నేత్రాన్ని ఇస్తారు। ఎవరికైతే మూడో నేత్రం ఉంటుందో వారే ఇతరులకు మూడో నేత్రం ఇస్తారా? ఎవరికైతే ఉండనే ఉండదో వారు ఇస్తారా? ఎవరి దగ్గర అయితే లక్షలు కోట్లు ఉంటాయో వారే ఇతరులకు ఎంతో కొంత ఇస్తారు। స్వయమే రోడ్డుపతి అయితే ఎలా ఇస్తారు?
భారతీయ పరంపర
అయితే భారతీయ పరంపరలో మూడవ నేత్రం ఎవరికి చూపిస్తారు? ఎవరి కోసం అయితే భక్తులు ఈ పాటను పాడారో హే ప్రభు నేత్రహీనులకు మార్గం చూపించండి అని ఆ ప్రభు ఎవరయ్యారు? ఆ మూడవ నేత్రధారి ఎవరయ్యారు? ఏ దేవత అయినా ఉన్నారా? విశేషంగా ఏ దేవత పేరుకైనా గాయనం చేయబడి ఉందా? ఎవరో అన్నారు లేరు అని, బాబా అంటున్నారు లేరా? బాబా అంటున్నారు ఎవరు అని, ఎవరో అన్నారు శంకరుణ్ణి అంటారు। బాబా అంటున్నారు శంకరుణ్ణి అంటారు, కానీ శంకరుణ్ణి అయితే భగవంతుడు అని అనడానికి లేదు। ఒకవేళ శంకరుడే భగవంతుడు అయితే వారు ఎవరి ధ్యానంలో కూర్చుంటారు, ఎవరి ధ్యానాన్ని చేస్తారు? దేవదేవ మహాదేవుడు అని అంటారు। దేవతల్లో అందరికంటే పెద్ద దేవత అయితే అయ్యారు, కానీ భగవంతుడైతే కారు? భగవంతుడెవరు? శివుడు మరియు శంకరుణ్ణి కలిపి ఒకటిగా చేసేసారు। శివుని పేరు మొదట, శంకరుని పేరు తరువాత।
శంకరుడు కూడా ఎవరి పేరు అయితే శివుడు అయిందో ఆ ప్రభువుని స్మృతి చేస్తారు. ఆ శివనేత్రం ఎవరినైతే మూడో నేత్రం అని అంటారో వారు వారి యొక్క బృకటి మధ్యలో వచ్చి ప్రవేశిస్తారు. అంటే శివుడు వేరు మరియు శంకరుని ఆత్మ వేరు. శూని ఆత్మ ఎవరినైతే నిరాకారుడు పరం బ్రహ్మ పరమేశ్వరుడు అని అంటారో వారు ఎప్పుడైతే శంకరునిలో ప్రవేశిస్తారో అప్పుడు శంకరుని ఆత్మ కూడా వారి ధ్యానమగ్న అవస్థలోనే నిమగ్నమవుతారు, శివుని స్మృతి చేస్తారు. అందుకనే శివునికి లింగాన్ని తయారు చేస్తారు, శంకరునికి మూర్తిని తయారు చేస్తారు. శివలింగం అంటారు, శంకర్ లింగం అని అనరు. శివలింగానికి కాళ్ళు చేతులు ముక్కు కళ్ళు చెవులు చూపించరు. దాని అర్థమైంది అది నిరాకారునికి గుర్తు అయింది.
భారతీయ శాస్త్రం బిను పద చలూ పానా తర బిను పర్మ తర గిరి ఆనన రంక సకలరస భోగి బిను వాణి భక్తావర భోగి ఆఖ నై హై ఫిర్ భీ దేఖతా హై కాన్ నై హై ఫిర్ భీ సున్తా హై ముఖ నై హై ఫిర్ భీ బోల్తా హై.
వారి కోసమే భారతీయ శాస్త్రాల్లో గాయనం చేయబడి ఉంది. వినుపగు చలై సునై వినుకాన కరబిను కర్మ కరై విధి నాన ఆనను రహిత సకలరస భోగి వినువాణి వక్తావర జోగి. అంటే వారికి నేత్రాలు లేవు అయినా కూడా వారు చూస్తారు, వారికి చెవులు లేవు అయినా కూడా వారు వింటారు, వారికి నోరు లేదు అయినా కూడా మాట్లాడుతారు. ఎలా మాట్లాడతారు? ఆ కవులైతే కావ్య రచన చేసి వెళ్ళిపోయారు. ఆ కవులకైతే వాటి యొక్క గూఢార్థాల గురించి తెలిసి ఉండేది. ఆ కావుల యొక్క కావ్య రచనను వ్యాఖ్యానం చేసేటటువంటి వారు ఎవరైతే తర్వాత వచ్చారో వారు వారు మన్మతం ఆధారంగా వాటి యొక్క అర్థాలను విడమర్చారు. గాయనమైతే చాలా చేస్తారు, వినుపగ చలాయిస్తున్నాయి వినుకానా అని. అంటే వారికి చేతులు లేవు, వారికి చెవులు లేవు, కాళ్ళు లేవు అని. అయినా కూడా వారు అన్ని కార్యాలు చేస్తారు. ఎలా చేస్తారు? అరే వారైతే భగవంతుడు అయ్యారు, అన్ని చేయగలరు. మరణించినటువంటి ఈగను కూడా బతికించగలరు. అరే భగవంతుడైతే ప్రకృతి నియమాలను ఉల్లంఘన చేస్తారా?
కుదరత్
ప్రకృతి అయితే వారి ద్వారానే రచించబడింది. వారు రచించినటువంటి రచనని ఉల్లంఘన చేయడం కోసం వస్తారా వారు? భగవంతుడు ఎప్పుడు కూడా ప్రకృతి నియమాలను ఉల్లంఘన చేయరు. భగవంతుడు ఎప్పుడైతే ఈ సృష్టి మీదకు వస్తారో, ఎందుకంటే వారు నిరాకారుడయ్యారు. వారు అకర్త అయ్యారు, అభోక్త అయ్యారు, జనన మరణ చక్రాలకు అతీతమైనటువంటి వారయ్యారు. ఆత్మలైనటువంటి మనలాగా గర్భం ద్వారా జన్మ తీసుకోరు. ఎప్పుడైతే వారు ఈ సృష్టి మీదకు వస్తారో, ఏ విధంగా అయితే గీతలో రాయబడి ఉన్నటువంటి ఒక శబ్దం ఉంది, ప్రవేశం అని, అంటే నేను ప్రవేశించడానికి యోగ్యమైనటువంటి వాడిని. ఏ విధంగా భూత ప్రేత ఆత్మలు ఎవరిలో అయినా ప్రవేశిస్తారు? అయితే వారు మనిషి ఆత్మలు అయి ఉండి కూడా వేరొకరిలో ప్రవేశిస్తారు. అయితే మరి పరమాత్మ ప్రవేశించలేరా? పరమాత్మ అయితే ఆ సూక్ష్మ శరీర దారుల కంటే కూడా చాలా సూక్ష్మమైనటువంటి వారు. ఆ పరంబ్రహ్మ పరమేశ్వరుడు పరమాత్మ శివ సుప్రీం సోల్ ఎప్పుడైతే ఈ సృష్టి మీదకు వస్తారో, ఈ సృష్టి రూపి రంగస్థలం మీద ఎవరైతే హీరో పాత్రధారి ఉన్నారో, హీరో పాత్రధారి ఎవరై ఉంటారు? దేవతల్లో ఎవరైతే అందరికంటే పెద్ద దేవత అయి ఉంటారో వారు హీరో పాత్రధారి అవుతారా? లేకపోతే రాక్షసుల్లో దుఃఖాన్ని ఇచ్చేటటువంటి వారిలో ఎవరైతే అందరికంటే పెద్ద రాక్షసుడు అయి ఉంటారో వారు హీరో పాత్రధారి అవుతారా? హీరో పాత్రధారి ఎవరయ్యారు మరియు విలన్ ఎవరయ్యారు? తప్పకుండా భారతదేశంలో రెండే వ్యక్తిత్వాలు రాముడు మరియు కృష్ణునికి గాయనం చేయబడి ఉంది. మానవీయ రూపంలో వీరి ఇద్దరికి విశేషంగా గాయనం ఉంది.
రామ్ వాళ్ళ సోల్ మరి
వారు రాముని ఆత్మలో ప్రవేశిస్తారు, మరి శంకరుని నామ రూపాలతోటి ప్రపంచం ముందు ప్రత్యక్షమవుతారు. ఈ సృష్టి రూపి రంగస్థలం మీద వారే హీరో పాత్రధారి అయ్యారు. ఆ రాముని తోటి పోల్చినట్లయితే ఆ రావణుడు విలన్ అయ్యారు.
విరుద్ధంగా పాట పడని వాళ్ళం,
పూర్తిగా విరుద్ధంగా పాత్ర చేసేవారు.
ఓ నిరాకార శివ రామసే సోని ప్రవేశ కర్తా హై శంకర్ కే నామ రూప సే సంసార మే ప్రత్యక్ష హోతా హై పరమాత్మ తాయి కు బజాతా హై ఉత్తమ పరమాత్మ తాయి కు ధారి కే లియే ఈ మక్కా నే గాయా హే ప్రభు నై నిన్ను కోనా హదికు.
ఆ నిరాకారుడు శివుడు ఎప్పుడైతే రాముని ఆత్మలో ప్రవేశించి శంకరుని నామరూపాలతోటి ప్రపంచం ముందు ప్రత్యక్షమయ్యి పరమాత్మ పాత్ర చేస్తారో, ఆ పరమాత్మ పాత్రధారి కోసమే భక్తులు పాడారు, హే ప్రభు నేత్రహీనులకు మార్గాన్ని చూపించండి. ఎవరైతే భక్తులున్నారో వారందరూ కూడా అందులయ్యారు. రెండు వేల 2500 సంవత్సరాల నుంచి భక్తి పరంపర యొక్క చరిత్ర ఉంది. భక్తి నడుస్తూ వచ్చింది, ప్రపంచం కిందకు దిగజారుతూ వచ్చింది. మనిషి గురువులు భక్తిని నేర్పించారు. భక్తి అంటేనే అంధశ్రద్ధాయుక్తమైన కార్యం.
దేవతాంకి భక్తి సిఖాతే భగవాన్ కే రూప బతాతే హే.
దేవతలను భక్తి చేయడం నేర్పిస్తారు, భగవంతుని రూపాన్ని చెబుతారు. కానీ వారి యొక్క బయోగ్రఫీ అంటే జీవన చరిత్ర గురించి చెప్పరు. ముందు వెనుక ఏమీ ఉండదు. అరే ఎవరి యొక్క భక్తి అయితే చేస్తారో వారి యొక్క బయోగ్రఫీని, వారి యొక్క జీవన చరిత్ర గురించి తెలుసుకోవాలి. ముందు వెనుక ఏమీ ఉండదు, తలాతోక ఏమీ ఉండదు, ముందుదానికి వెనుకదానికి ఏమీ పొంతన ఉండదు. అటువంటి కథలు, కల్పిత కథలు తయారు చేసేసారు.
పరమాత్మ బాపగా రాసింది
అయితే పరమాత్మ తండ్రి ఎప్పుడైతే వస్తారో, ఎవరైతే ఈ సృష్టి రూపి రంగస్థలం మీద దేవతగా అయ్యేటటువంటి వారున్నారో వారు ఈ మనిషి సృష్టి మీదనే ఉంటారు. సాధారణ మనిషి తన రూపంలో ఉంటారు. గీతలో కూడా రాయబడి ఉంది, సాధారణ తనువులో వచ్చినటువంటి నన్ను భగవంతుణ్ణి మూర్ఖ బుద్ధి వారు గుర్తించలేరు అని. నన్ను తిరస్కరిస్తారు. ఈ మనిషి సృష్టిలో ఎప్పుడైతే ఎక్కువగా పతనం అయిపోతుందో, ఎప్పుడవుతుంది ఎక్కువ పతనం?
కఠిన పతన్ త్రేతాయుక్తి అంతా పతన్.
సత్యయుగంలో ఎక్కువ పతనం అవుతుందా, లేకపోతే త్రేతాయుగంలో అవుతుందా, ద్వాపరయుగంలో అవుతుందా, లేకపోతే కలియుగ అంతిమ సమయంలో అన్నిటికంటే కూడా ఎక్కువ పతనం అవుతుందా? మహాపాపీల యొక్క ప్రపంచం ఏదైంది, ఏ యుగమైంది? కలియుగం యొక్క అంతిమం.
త్రేతాయుగం ఉంటాయి రామరాజ్యం.
సత్యయుగంలో సత్యం యొక్క యుగం ఉంటుంది, త్రేతాయుగంలో రామరాజ్యం ఉంటుంది. అక్కడైతే భగవంతునికి రావాల్సిన అవసరమే లేదు. సృష్టి యొక్క అధిపతి ఎవరైతే ఉన్నారో వారు ఈ సృష్టి రూపి ఇల్లు తయారవడానికి ఇంకా ఎటువంటి అవకాశము ఉండదు, అప్పుడే వారు వస్తారు. ఈ సృష్టి నలుమూలలు దుఃఖదాయంగా అయిపోతుంది. ప్రతి మనిషి ఆత్మ తనవు, మనసు, ధనము, సమయము, సంపర్కము, సంబంధాలతోటి దుఃఖాన్ని అనుభవం చేసుకుంటుంది. కానీ తండ్రి పిల్లల ముందు మొదట ప్రత్యక్షం కారు. మొదట తల్లి ప్రత్యక్షం అవుతారు. పిల్లలు మొదట ఎవరిని గుర్తిస్తారు? తల్లిని గుర్తిస్తారు. తల్లి యొక్క మృదుల రూపం ఏదైతే ఉందో అదేంటి? బ్రహ్మ. వేరే ఏమని పెట్టబడి ఉంది? బ్రహ్మ అంటే పెద్ద, మా అంటే తల్లి. ఈ సృష్టి రూపి రంగస్థలం మీద అందరికంటే పెద్ద తల్లి పాత్ర చేసేటటువంటి ఆత్మయారు కృష్ణుని ఆత్మ. మృదులు పాత్రను చేసేటటువంటి ఆత్మ. తల్లి రూపంలో పాత్ర చేసేటటువంటి బ్రహ్మ ఆత్మ. వారి ద్వారానే కొత్త సృష్టి యొక్క స్థాపన చేయడం జరుగుతుంది. బ్రహ్మ ద్వారా కొత్త ప్రపంచం యొక్క స్థాపన అంటే బ్రాహ్మణ దేవతల యొక్క స్థాపన. మరియు శంకరుని ద్వారా పురాతన పతిత సృష్టి యొక్క వినాశనం. వినాశనం అయిన తర్వాత శ్రేష్ఠ బ్రాహ్మణుల సృష్టి ఏదైతే మిగులుతుందో ఆ సృష్టి యొక్క పాలన విష్ణు ద్వారా జరుగుతుంది, అనగా బ్రాహ్మణ దేవతల యొక్క పాలన. విష్ణు దేవత అనేవారు వేరుగా ఏమీ ఉండరు. రాముడు మరియు కృష్ణుడు మరి వారి యొక్క సహయోగిని శక్తులు. సీత మరియు రాధ. ఇంకొక విధంగా చెప్పాలి అంటే వారి పేర్లు అయ్యాయి శంకరుడు మరియు బ్రహ్మ. వారి యొక్క సహయోగిని శక్తులు అయ్యారు పార్వతి మరియు సరస్వతి.
चार आत्माओं का कॉम्बिनेशन है स्वभाव संस्कार का, जो विष्णु कहा जाता है चार भुजों में. ये चार भुजें सुप्रीम कोर्ट परमात्मा बाप के कार्य में दुनिया की सबसे बड़ी मददगार बनती.
नलुगुर आत्मल का स्वभाव संस्कार कॉम्बिनेशन ने నాలుగు భుజాలు గల విష్ణు అని అంటారు. ఈ నాలుగు భుజాలు సుప్రీం సోల్ పరమాత్మని తండ్రి కార్యంలో ప్రపంచంలో అందరికంటే ఎక్కువ సహయోగులుగా అవుతారు. సహయోగాన్ని భుజం అని అంటారు. మా సోదరుడు మరణించారు, మా కుడి భుజం కట్టేయండి అని కూడా అంటారు. ఇదేమైనా స్థూల భుజం కట్టేసేటువంటి విషయమైందా? భుజం అంటేనే సహయోగి, ఆధారాన్ని ఇచ్చేవారు. అయితే పరమాత్మని కార్యంలో విశేషంగా సహయోగులు అయ్యేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో, ఆ నలుగురు ఆత్మలు ఉన్నారో, రాముడు కృష్ణుడు మరి వారి యొక్క సహయోగిని శక్తులు, వారి యొక్క స్వభావ సంస్కారాలు ఎప్పుడైతే కాంబినేషన్ అవుతాయో కలుస్తాయో అప్పుడే విష్ణు యొక్క కొత్త సృష్టి మొదలవుతుంది. చాలా చిన్న రూపంలో సృష్టి మొదలవుతుంది. ఒకే ఒక ఉమ్మడి పరివారం ద్వారానే సృష్టి మొదలవుతుంది. అలా కాదు, నిప్పు రాజేసినంత మాత్రాన కలియుగం అంతమైపోతుంది మరియు కొత్త సతియుగి ప్రపంచం ఈ సృష్టి మీదకు వచ్చేస్తుంది అని.
పరమాత్మ బాపుకే
సుప్రీం సోల్ పరమాత్మ తండ్రి హీరో హీరోయిన్ తనువులో ప్రవేశించి ఏదైతే జ్ఞానవాణిని వినిపిస్తారో ఆ వాణి రెండు రూపాలైంది. మొదటి రూపం తల్లి రూపంలో మధురాతి మధురమైన జోలపాటను వినిపిస్తారు. ఆ జోలపాటకే శాస్త్రాల్లో పేరు రాసి ఉంది, మురళి అని, పిల్లన గ్రోవి అని. బ్రహ్మ ద్వారా ఆ మధుర రాగాన్ని సుప్రీం సోల్ శివుడు వినిపిస్తారు. బ్రాహ్మణ పిల్లలు ఆ మధుర రాగాన్ని వింటారు. ఒక చెవితోటి వింటారు, ఇంకొక చెవితోటి వదిలేస్తారు. అందుకే బ్రహ్మ ప్రేమ యొక్క రుణాన్ని ఆ బ్రాహ్మణ సృష్టి ద్వారా చెల్లించడానికి వీలవదు. తరువాత పరమాత్మ తండ్రికి తండ్రి యొక్క అసలు రూపమైన కఠోర రూపాన్ని ధారణ చేయవలసి ఉంటుంది. అంటారు కూడా ఏమని, ఏ కార్యమైతే ప్రేమతోటి అవ్వదో ఆ కార్యము దండనతోటి అవుతుంది అని.
శంకరు ద్వారా ఆతసాయి బ్రాహ్మణ్యం బ్రాహ్మణోపాధినారు.
మరి ఆ దండన అయింది శంకరుని ద్వారా దుష్ట బ్రాహ్మణి మరియు బ్రాహ్మణుల యొక్క వినాశనం.
బ్రాహ్మణుకి శక్తి బ్రహ్మ ద్వారా రచించే ద్రోప్రకారికి బ్రహ్మ తేడా అవుతుంది.
బ్రహ్మ ద్వారా ఏదైతే బ్రాహ్మణుల సృష్టి అన్నది రచించబడిందో అందులో రెండు రకాల బ్రాహ్మణులు జన్మ తీసుకుంటారు.
ఇక రామ కుంభకర్ణ మీద నాజ్ఞే
ఒకరయ్యారు రావణుడు, కుంభకర్ణుడు మరియు మేఘనాథుడు లాంటి పురుషార్థహీనమైన బ్రాహ్మణులు. దుష్ట పురుషార్థం చేసేవారు. ఇంకొకరయ్యారు వారి యొక్క సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. గురు వశిష్ఠుడు మరియు విశ్వామిత్రుని లాంటి తీవ్ర పురుషార్థి బ్రాహ్మణులు. మరి ఎవరైతే తీవ్ర పురుషార్థి బ్రాహ్మణులు ఉన్నారో వారి యొక్క రక్షణ అవుతుంది. రాముని ఆత్మ అని అనండి, లేకపోతే శంకరుని ద్వారా అని అనండి, వారి యొక్క వర్ధన అవుతుంది, రక్షణ అవుతుంది. వారు పరమాత్మని యొక్క చిత్ర ఛాయలో ఫలించబడతారు. మరి ఎవరైతే అసురు బ్రాహ్మణులు ఉన్నారో వారిని జ్ఞాన బాణాలతోటి గాయపరచడం జరుగుతుంది.
పరమాత్మ బాణం
పరమాత్మ తండ్రి వచ్చి స్థూల లోహ బాణాలను వదులుతారు అలా అని అయితే కాదు, మరియు అందరు అసుర కంఠాలను నరుకుతారు, హింస చేస్తారు అని. అరే ఈనాటి కలియుగి మహాత్ములు కూడా ఎవరినైనా హింస చేయమని నేర్పించారు. మహాత్ముల కంటే ఉన్నతమైనటువంటి పరమాత్మ ఎవరైతే ఉన్నారో వారు ఎవరినైనా హింస చేయడం ఎలా నేర్పిస్తారు, లేకపోతే హింస ఎలా చేస్తారు? అయితే ఆ నిరాకారుడు పరం బ్రహ్మ పరమేశ్వరుడు పరమాత్మ శివుడు అని ఎవరినైతే అంటారో వారు శంకరునిలో ప్రవేశించి, అనగా రాముని ఆత్మలో ప్రవేశించి హర్ హర్ భం భం అనుబాంబుల విస్ఫోటనం యొక్క పాత్రను ఆరంభం చేయిస్తారు. అంటారు వేలును నేరుగా పెడితే నెయ్యి రాదు అని. ఏమి చేయవలసి పడుతుంది? వేలుని వంకరగా చేయవలసి పడుతుంది. వక్ర చంద్రమా గ్రసేన రాహు. వక్ర చంద్రమాన్ని రాహు గ్రహణం పట్టుకోదు. మరి ఎవరైతే ఉదార స్వభావం కలిగి ఉంటారో వారిని రాహు పట్టేసుకుంటుంది. మరి అయితే భగవంతుడి తండ్రి కూడా ఎంతవరకైతే ఉదార స్వభావం పాత్ర చేస్తారో తల్లి రూపంలో కల్లా కపట మెరుగని వారయ్యి జోలపాటను వినిపించే పాత్ర చేస్తారో అంతవరకు బ్రాహ్మణ పిల్లలు పరివర్తన కారు. ఆ బ్రాహ్మణుల సృష్టి పరివర్తన అవ్వదు. అందుకనే పరమాత్మ తండ్రికి న్యాయమూర్తి ధర్మరాజు రూపాన్ని ధారణ చేయవలసి వస్తుంది. సుప్రీం జస్టిస్ వారు పాలును వేరుగా మరియు నీరును వేరుగా చేసేస్తారు. ఎవరైతే రాక్షస ప్రవృత్తిని కలిగి ఉంటారో వారిని దండించడం మొదలు పెడతారు. మరియు ఎవరైతే శ్రేష్ఠ పురుషాది బ్రాహ్మణులు ఉన్నారో వారిని పరివర్తన చేయడం మొదలు పెడతారు. ఒక్కరే ఏ కార్యం కూడా చేయలేరు. సుప్రీం సోలు కూడా శ్రేష్ఠ బ్రాహ్మణ పిల్లల ద్వారానే ఆ కార్యాన్ని సంపన్నం చేయిస్తారు. ఆ కార్యాన్ని ప్రపంచంలోని ఏ ధర్మ గురువులు కూడా చేయలేకపోయారు. ఇబ్రహీం, బుద్ధుడు, క్రైస్తు, గురునానక్, వివేకానందుడు ఎవరు కూడా చేయలేకపోయారు. కలియుగ సృష్టిని మార్చి పరివర్తన చేసి సత్యుగి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేయడం ఇది ఒక్క పరమాత్మ తప్ప ఇంకా ఏ మనిషి మాత్రుల యొక్క కార్యం కాదు. ఆ పరమాత్మ తండ్రి కోసమే భక్తులు పాడారు. జన్మ జన్మాంతరాలు ఈ పాటను పాడారు. హే ప్రభు, మేము నేత్రహీనులుగా అయిపోయాము, అంధులుగా అయిపోయాము, ఈ ప్రపంచంలో భ్రమిస్తూ ఉన్నాము, జనన మరణ చక్రంలో వస్తూ ఉన్నాము, మేము ఈ చక్రం నుంచి విముక్తులు కాలేకపోతున్నాము, మాకు వచ్చి మార్గాన్ని చూపించండి, అప్పుడే మేము మీ గ్రామానికి చేరుకోగలము. మరి వారు మూడవ నేత్రధారిగా అయి వస్తారు. ఆ మూడవ నేత్రం ఏమి చూసేటటువంటి వస్తువేమీ కాదు. ఆ పరమాత్మ తండ్రిని ఈ నేత్రాల ద్వారా చూస్తే వారిని వారి గురించి అంతా తెలుసుకోలేరు. వారు పరమాత్ముడు, మహాత్ముడు, పుణ్యాత్ముడు, పాపాత్ముడు అని ఈ అన్ని విషయాలు ఈ నేత్రాల ద్వారా చూసినంత మాత్రాన తెలిసిపోతాయా?
సాన్యత పరమాత్మ బాకుని లోపలికి ఆయన కొట్టిస్తాడని చెబుతాడు.
వీటిని గుర్తించడం కోసమే పరమాత్మ తండ్రి వచ్చి మనకి మూడవ నేత్రాన్ని ఇస్తారు. వారు మూడవ నేత్రాన్ని వచ్చి తెరుస్తారు. బుద్ధి యొక్క మూడవ నేత్రాన్ని తెరవడం కోసం వారు విశ్వవిద్యాలయాన్ని తెరుస్తారు.
జగద్గురు
వారిని జగద్గురువు అని అంటారు. ఎవరిని? శ్రీశ్రీ 108 అని శంకరానంద్ మహారాజుని అంటారా? ఎవరైతే వారి మీద టైటిల్ పెట్టించేసుకున్నారో. శ్రీశ్రీ 108 అని స్వామి సచ్చిదానంద్ మహారాజుని అంటారా? వారిని మొత్తం జగత్తే ఏంటి? భారతదేశంలో ఉన్నటువంటి మనుషులు అందరూ కూడా వారిని తమ గురువుగా ఒప్పుకోరు. మరి వారు జగద్గురు ఎలా అయిపోయారు? ఒక్క పరమాత్మ తండ్రినే మొత్తం ప్రపంచం వారందరూ గాడ్ ఫాదర్ రూపంలో కానివ్వండి, అల్లాహ్ రూపంలో కానివ్వండి, భగవంతుని రూపంలో కానివ్వండి, జగద్గురువు అని ఒప్పుకుంటారు. మొత్తం జగత్తుకు గురువుగా అయ్యేవారు పరమాత్మ ఎప్పుడైతే ఈ సృష్టి మీదకు వస్తారో అప్పుడు ఈ సృష్టిలో ఉన్న మనిషి మాత్రుల యొక్క నేత్రాలను తప్పకుండా తెరుస్తారు. మూడవ నేత్రాన్ని తప్పకుండా తెరుస్తారు. ఇప్పుడు కొంతమందిది కొంచెం తెరుచుకుంటుంది, కొంతమందిది మొదట తెరుచుకుంటుంది, ఇది వేరే విషయం అయింది. ప్రతి ధర్మం నుంచి ఎన్నుకోబడినటువంటి శ్రేష్టాతి శ్రేష్టమైనటువంటి ఆత్మలను వారు మాలలో మనులుగా తయారు చేస్తారు. ఆ మాలనే కంఠహారం అని అంటారు. పరమాత్మని యొక్క కంఠహారం ఇది ఏమి స్థూల మనుల యొక్క విషయం కాదు. స్థూలమాలలోని మనుల యొక్క విషయం కాదు. వారు ఆత్మరూపి మనులయ్యారు. ఆత్మ యొక్క స్మృతి చిహ్నంగాని దృకటి మధ్య బిందువును పెట్టుకుంటారు. నక్షత్రాన్ని పెట్టుకుంటారు. అనగా ఆత్మ నక్షత్ర స్వరూపమైంది. ఆత్మ భృక్తి మధ్యలో స్థిరమై ఉంది. తిలకం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అదైతే భక్తులు అంధశ్రద్ధ ఆధారంగా తిలకం పెట్టుకోవడం ఒక పరంపరగా తయారు చేశారు. తిలకం ఆకం పెట్టుకోకూడదు, కానీ ఆ ఆక ఆత్మస్థితిలో స్థితిలయ్యేటటువంటి విషయమైంది. ఆత్మిక స్థితిలో స్థితిలవ్వడం, ఈ జ్ఞానాన్ని ఒక పరంపిత పరమాత్మ తప్ప ఇంకా ఈ ప్రపంచంలో ఇంక ఎవరు కూడా ఈ జ్ఞానాన్ని ఇవ్వలేరు. ఎందుకంటే ఆత్మ జ్ఞానం ఎవరిలో కూడా లేదు, ఉండేది కాదు. భలే గీతలో రాసి ఉంది అణురణి అంశం
మనుస్మరేద్యోతిర్మయ,
ఆత్మ అనురూపము జ్యోతిర్మయము. మరి ఇంకొక శాస్త్రంలో రాశారు ఆత్మ అంగుష్టాకారము అని. అయితే మనుషులు నిర్ణయం చేయలేకపోతారు. వాస్తవంగా ఆత్మ యొక్క రూపం ఏమిటి అని. పరమాత్మ తండ్రి వచ్చి చెబుతారు ఆత్మ యొక్క అసలు రూపమైంది నక్షత్రం లాగా ఉంటుంది అని. ఆ నక్షత్రం యొక్క ప్రకాశం ఈ నేత్రాల నుండి వెలువడుతుంది. ఆ నక్షత్ర స్వరూపమైనటువంటి ఆత్మ ఎప్పుడైతే ఈ శరీరాన్ని విడిచిపెడుతుందో అప్పుడు నేత్రాలు బటన్ లాగా అయిపోతాయి. నేత్రాలు కాంతిహీనంగా అయిపోతాయి. ఆత్మలో ఏదైతే కాంతి కనిపిస్తుందో, ప్రకాశం కనిపిస్తుందో, అది ఎక్కడి నుంచి వచ్చింది? శవంలో తేజస్సు ఉంటుందా? శవం యొక్క నేత్రాల్లో ప్రకాశం ఎందుకు ఉండదు? ఎందుకంటే ఆ నక్షత్రం ఏదైతే దురుకుటి మధ్యలో కూర్చుని ఉండేదో అది శవం నుంచి వెళ్లిపోయింది. ఈ నక్షత్రంలోనే ఈ మన్బుద్ధి అనేది ఇమిడి ఉన్నాయి. మనసు, మనసు యొక్క కార్యమైంది మనం చింతన మంతన చేయడం. మరి బుద్ధి యొక్క కార్యమైంది నిర్ణయం చేయడం. మరియు తీర్పునివ్వడం. ఈ ఆత్మరూపి నక్షత్రంలోనే ఈ రెండు శక్తులు ఇమిడి ఉన్నాయి. ఈ మనసు బుద్ధి రూపి ఆత్మ ఏదైతే ఉందో అందులో అనేక జన్మల యొక్క మంచి చెడు కర్మల ఆధారంగా సంస్కారాలు ఇమిడి ఉన్నాయి. అయితే మనసు, బుద్ధి, సంస్కారం ఈ మూడు శక్తుల యొక్క సమూహాన్ని ఆత్మ అని అంటారు.
सब बिंदु आत्मा का बात है परम पिता परमात्मा के
बिंदु बिंदु आत्मलु आ बिंदु बिंदु आत्मल ओका तंड्री अय्यारु परम पिता परमात्मा शिवुडु అందుకనే ఎప్పుడైతే రుద్రమైన యజ్ఞాన్ని రచిస్తారో అప్పుడు చిన్న చిన్న శాలిగ్రామాలను తయారు చేస్తారు లక్షల సంఖ్యలో తయారు చేస్తారు మరియు ఒక పెద్ద శివలింగాన్ని తయారు చేస్తారు చాలా పెద్ద శివలింగాన్ని తయారు చేస్తారు
పరమాత్మ బాత్
అదేంది పరమాత్మ తండ్రి యొక్క స్మృతి చిహ్నం సుప్రీం సోల్ యొక్క స్మృతి చిహ్నం అయింది ఆ సుప్రీం సోల్ ఇంత పెద్ద లింగాకారంలో ఉంటారు అని కాదు వారు కూడా జ్యోతిర్బిందువే అయ్యారు ఆత్మలైనటువంటి మనం కూడా జ్యోతిర్బిందువే అయ్యాము తేడా ఏంటి వారు జనన మరణ చక్రంలోకి రారు గర్భం ద్వారా జన్మ తీసుకోరు ఆత్మలైన మనం గర్భం ద్వారా జన్మ తీసుకుంటాం జనన మరణ చక్రంలోకి వస్తాం ఆత్మలమైన మనం ఎప్పుడైతే ఈ సృష్టి మీదకు వస్తామో అప్పుడు వాపస్ వెళ్లే మార్గాన్ని మర్చిపోతాం ఆ సుప్రీం సోల్ తండ్రి పరమాత్మ శివుడు ఎంతవరకు అయితే ఈ సృష్టి మీదకు రారో అంతవరకు ఏ మనిషి ఆత్మ కూడా వాపస్ వెళ్ళలేరు అందుకని ప్రపంచం యొక్క జనసంఖ్య అంటే పాపులేషన్ వృద్ధి అవుతూ ఉంటుంది ఎప్పుడు కూడా వెనుకటి సమయంతో పోలిస్తే రాబోయేటటువంటి ముందు సమయంలో జనసంఖ్య తక్కువ అవ్వదు కొత్త కొత్త ఆత్మలు వస్తూ ఉంటారు ఈ సృష్టి యొక్క జంజాటకంలో జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉంటారు వారికి బయటకు వచ్చేటటువంటి మార్గం లభించదు దుఃఖీలుగా అవుతూ ఉంటారు దుఃఖం వృద్ధి అవుతూ ఉంటుంది ఎంత ఎక్కువగా జనసంఖ్య పెరుగుతుందో అంత ఎక్కువగా అశాంతి కూడా పెరుగుతుంది ఎప్పుడైతే అశాంతి అతిగా అయిపోతుందో ఆ ఆత్మల తండ్రి అయిన వారు ఈ మనిషి సృష్టి యొక్క బీజమైనటువంటి రాముల్లో ప్రవేశిస్తారు వారి కోసమే గీతలో చెప్పబడి ఉంది అహం బీజ ప్రదర్శితాన్ అనగా నేను జ్ఞాన బీజాన్ని నాటేటటువంటి తండ్రినయ్యాను గీతాన్ని వారిని గీతలో సూర్యుడు అని కూడా చెప్పబడి ఉంది. చెప్పబడి ఉంది, భగవంతుడు ఎప్పుడైతే ఈ సృష్టి మీదకు వచ్చి జ్ఞానాన్ని ఇస్తారో మొదట సూర్యునికి ఇచ్చారు అని. జ్ఞాన సూర్యుడు మరియు జ్ఞాన చంద్రుడు అంటే రాముని ఆత్మ సూర్యుని యొక్క పాత్రను చేస్తారు, మరి కృష్ణుని చంద్రుని ఆత్మ చంద్రుని యొక్క పాత్రను చేస్తారు. బ్రహ్మ అంటేనే పెద్ద తల్లి, తల్లి రూపంలో ప్రేమనిచ్చేటటువంటి పాత్రను చేస్తారు. ఎప్పటి నుంచి చేస్తారు? కలియుగం అంతిమంలో క్రైస్ట్ జన్మ తీసుకుని 3000 సంవత్సరాలు అవడానికి పూర్తి అవడానికి కొంచెం సమయం ముందు అంటే 1936 నుంచి ఆ శుక్రంతో ఈ సృష్టి మీదకు వచ్చి ప్రవేశిస్తారు, మరియు కృష్ణుని ఆత్మ ద్వారా బ్రహ్మరూపంలో ప్రత్యక్షమవుతారు. ఎవరైతే నేత్రహీనులైన భక్తులున్నారో వారి నేత్రాలను తెరుస్తారు. మూడవ నేత్రాన్ని తెరుస్తారు. ఎవరెవరైతే నేత్రహీనులు ఉన్నారో వారు లోపల అనుభవం చేసుకుంటారు. ఇప్పుడు మాకు 3వ నేత్రం లభించింది అని. ఏదైతే పొందుకోవాలో అది పొందుకున్నాము అని. ఈ మనిషి జీవనం యొక్క అంతిమ ఉద్దేశం ఏదైతే ఉందో అది మాకు లభించింది అని. ఇప్పుడు మా నేత్రాలు తెరుచుకుంటున్నాయి అని వారు అనుభవం చేసుకుంటారు. నేత్రాలు కూడా 2 ప్రకారాలుగా తెరుచుకుంటాయి. మొదటిదైంది, మనుషులు ఎప్పుడైతే నిద్ర లేస్తారో ఉదయాన్నే నిద్ర మత్తులో ఉంటారు. సగం మేల్కొని ఉంటారు, సగం నిద్రిస్తూ ఉంటారు. బ్రహ్మ ద్వారా ఏదైతే జ్ఞానం వినిపించబడుతుందో అది కూడా అలాగే అయింది. ఏ విధంగా పిల్లలకు తల్లి చదువు చదివిస్తుంది. ABCDలు నేర్పిస్తారు. దానితోటి అదేమి సంపూర్ణ చదువు అవ్వదు.
బేసిక్ నాలెడ్జ్ కదా అది.
దాన్ని ప్రైమరీ జ్ఞానం అని అంటారు. తర్వాత పిల్లవాడు ఎప్పుడైతే పెద్దవాడు అవుతాడో, తెలివైన వాడిగా అవుతాడో, అప్పుడు తల్లి చదివించేటటువంటి చదువు ద్వారా వారి చదువు పూర్తి అవ్వదు. వారిని పెద్ద యూనివర్సిటీల్లోకి కాలేజీల్లోకి పంపించడం జరుగుతుంది. అదే విధంగా పరమాత్మ తండ్రి కూడా వచ్చి జగద్గురువుగా అయ్యి ఈ ప్రపంచంలో అతిపెద్ద విశ్వవిద్యాలయాన్ని తెరుస్తారు. ఎందుకు తెరుస్తారు? ఏదో ఒక లక్ష్యం ఉండి ఉంటుంది. మనుషుల ద్వారా తయారు చేయబడినటువంటివి ఏవైతే విశ్వవిద్యాలయాలు ఉన్నాయో, యూనివర్సిటీలు ఉన్నాయో, వాటిలో డాక్టర్లుగా తయారు చేస్తారు, మాస్టర్లుగా తయారు చేస్తారు, వకీలుగా తయారు చేస్తారు, ఇంజనీర్లుగా తయారు చేస్తారు. చదువు చదివేటటువంటి వారికి ఈ లక్ష్యాన్ని ఇవ్వడం జరుగుతుంది. భగవంతుడు ఎప్పుడైతే వస్తారో అప్పుడు వారు ఏ లక్ష్యాన్ని ఇస్తారు? వారు ప్రపంచంలోనే అన్నిటికంటే పెద్ద లక్ష్యాన్ని ఇస్తారు. అటువంటి చదువును ప్రపంచంలోని ఏ గురువులు కూడా చదివించలేకపోయారు. ప్రపంచంలో ఏ మనిషి మాత్రుడు కూడా మానవుణ్ణి దేవతగా చేయలేకపోయారు. గీతలో ఏదైతే జ్ఞానం ఉందో, మనుషుల ద్వారా తయారు చేయబడినటువంటి గీతలో కూడా ఆ లక్ష్యం గురించి ఇవ్వబడి ఉంది. భగవంతుడు నరుడైనటువంటి అర్జునుకి అటువంటి జ్ఞానాన్ని ఇచ్చారు. ఆ జ్ఞానం ఆధారంగా వారు నరు నుంచి నారాయణుడిగా అయ్యారు. మరియు నారి ద్రౌపది లక్ష్మిగా అయ్యారు. ఈ నరు నుంచి నారాయణగా మరియు నారి నుంచి లక్ష్మిగా అయ్యేటటువంటి జ్ఞానాన్ని, తయారు చేసేటటువంటి జ్ఞానాన్ని పరమాత్మ తండ్రి తప్ప ఇంక ఎవరు కూడా ఇవ్వలేరు. ఆ భగవంతుని జ్ఞానం యొక్క పేరు అయింది రాజయోగం, సహజ రాజయోగం. మూడవ నేత్రం తెరుచుకుంటుంది మరియు మనిషి ఆత్మ తమను తాము రాజయోగిగా అనుభవం చేసుకుంటారు. ఆత్మ ఉన్నతి యొక్క రహస్యం నిండి ఉన్నటువంటి ఆ యోగం ఏంటి? మనిషి ఆత్మలు ఎవరైతే దేవతలుగా ఉన్నారో వారు కిందకు దిగజారుతూ అసురులుగా ఎలా అయిపోయారు?
ఆత్మ పాపాత్మ
అసురీ ఆత్మలైన పాపాత్మలను ఈ దివ్య జ్ఞాన నేత్రాల ఆధారంగా ఏ విధంగా దేవాత్మలుగా తయారు చేస్తారు ఆ విషయాన్ని ఈ రాజయోగం ద్వారా నేర్చుకోవచ్చు. దీని పేరే అయింది సహజ రాజయోగం. పేరైతే సహజ రాజయోగం అయింది. కానీ అర్జునుడు లాంటి పురుషార్థులు ఎవరైతే ఉన్నారో వారు అప్పుడప్పుడు ఈ విధంగా అనుభవం చేసుకుంటారు. ఏమని అనుభవం చేసుకుంటారు? నేను ఈ జ్ఞానం యొక్క తీక్షణతను సహనం చేయలేను అని. అందుకని గీతలో కూడా రాసి ఉంది, 1000 మంది సూర్యుల కంటే చాలా తీక్షణ ప్రకాశం కలిగినది ఈ జ్ఞానం అని. కానీ అటువంటి విషయం అయితే ఏమీ కాదు. దీని యొక్క తీక్షణత, గగుర్బాటు, దీని దెబ్బ ఏ ఆత్మలకు అనుభవం అవుతుంది అంటే ఎవరైతే పరమాత్మ తండ్రిని గుర్తించి కూడా వారు చెప్పినటువంటి మార్గాన్ని అర్థం చేసుకుని కూడా వ్యతిరేకంగా నడవడిక నడుస్తారు. పరమాత్మ తండ్రి శ్రేష్ఠ మతాన్ని ఇచ్చేటటువంటి వారయ్యారు. ఆ శ్రేష్ఠ మతాన్ని వదిలేసి మనుషుల మతం మీద నడవడం మొదలు పెడతారు, లేకపోతే మన్మతం మీద నడవడం మొదలు పెడతారు. అప్పుడు ఆ జ్ఞానం కూడా వారికి చాలా తీక్ష్ణమైనటువంటిదిగా అనిపిస్తుంది. అంటారు, జ్ఞానంలో రానప్పుడు మా అవస్థ చాలా బాగుండేది, ఎప్పటి నుంచి అయితే జ్ఞానంలో నడిచామో అప్పటి నుంచి అవస్థ పాడైపోతూ ఉంది అని. ఎప్పటి నుంచి అయితే అడ్వాన్స్ లోకి వచ్చామో అప్పటి నుంచి కూడా మేము అపవిత్రంగా అయిపోతూ ఉన్నాము. మాది కిందకి దిగజారే కళ, అనగా దిగే కళ అవుతూ ఉంది. మేము బేసిక్ నాలెడ్జ్ లో ఉన్నప్పుడు చాలా మంచిగా నడిచేవారిని, ఈ అడ్వాన్స్ నాలెడ్జ్ లో మేము కిందకి దిగజారుతూ ఉన్నాము. కారణం ఏమైంది? తమ లోపల పరిశీలన చేసుకోను మేము ఏమి పొరపాటు చేశాము అని. మూడవ నేత్రాన్ని ఇచ్చేటటువంటి వారైతే దివ్య నేత్రాలను ఇచ్చారు. జ్ఞానం యొక్క మూడవ నేత్రాన్ని ఇచ్చారు. కానీ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది అన్నటువంటి విషయం మీద ధ్యానం పెట్టరు. జ్ఞానము ఒకే ఒక నిరాకారుడైన పరంపిత పరమాత్మ శివుడి నుంచి వస్తుంది. మరియు అజ్ఞానము మనిషి గురువుల నుంచి వస్తుంది. ఒకవేళ ఈ ఇబ్రహీం బుద్ధుడు క్రైస్తు గురునానక్ మరియు వివేకానందుడు మొదలైనటువంటి వారి ద్వారా అజ్ఞానం కానీ రాకుండా ఉన్నట్లయితే మరి ప్రపంచం అనేది పైకెక్కుతూ ఉంటుందా లేకపోతే కిందకు దిగజారుతూ ఉంటుందా? ప్రపంచం అనేది వేలాది సంవత్సరాల నుంచి కిందకు దిగజారుతూ వస్తుందా లేకపోతే పైకెక్కుతూ ఉందా? దుఃఖాలు బాధలు అనేవి పెరుగుతూ ఉన్నాయా లేకపోతే తగ్గుతూ ఉన్నాయా? సుఖము మరియు శాంతి పెరుగుతూ ఉన్నాయా లేకపోతే తగ్గుతూ ఉన్నాయా? ఏమవుతూ ఉంది? దుఃఖము మరియు అశాంతి యొక్క ప్రపంచము ఇంకా పెరుగుతూనే ఉంది. మనిషి గురువుల యొక్క జ్ఞానంతో ప్రపంచం కిందకు దిగజారుతుంది, దుఃఖం అశాంతి పెరుగుతుంది, ఈ ప్రపంచం నరకంగా తయారవుతుంది. మరి పరమాత్మ తండ్రి వచ్చి ఈ సృష్టి మీద ఎప్పుడైతే జ్ఞానం ఇస్తారో మనుషుల లోపల నుంచి ఆత్మల పరివర్తన అవుతుంది, మనసు బుద్ధి యొక్క పరివర్తన అవుతుంది, తమ ఆత్మ లోపల నుంచి అనుభవం చేసుకుంటుంది మేము దైవత్వం వైపు వెళ్తున్నాము అని. ఆ మూడవ నేత్రాన్ని తెరిచేటటువంటి తండ్రి ఈ సృష్టి మీదకు వచ్చి ఉన్నారు. మూడవ నేత్రాన్ని తెరుస్తూ ఉన్నారు కానీ ఒక షరతు అయింది. ఆ షరతు అయింది, ప్రపంచంలో శ్రేష్టాతి శ్రేష్ట పాత్రధారి ఎవరైతే ఉన్నారో ఆ శ్రేష్టాతి శ్రేష్ట పాత్రధారిని హీరో పాత్రధారిని గుర్తించండి మరియు గుర్తించి వారి శ్రేష్ట మతం మీద నడవండి. ఒకవేళ ఇప్పుడు కూడా భ్రష్ట మతం మీద నడుస్తూ ఉన్నట్లయితే ఈశ్వరీయ జ్ఞానంలో ఒక నియమం తయారు చేయబడి ఉంది. ప్రపంచ పరంగా అజ్ఞాని మనుషులు ఒకవేళ పాపకర్మ చేస్తే వారికి ఆ పాపానికి ఒక వంతు ఫలం లభిస్తుంది. మరియు పరమాత్మ తండ్రిని గుర్తించి ప్రతిజ్ఞ చేసి ప్రపంచం వారి ఎదురుగా మాకు భగవంతుడు తండ్రి లభించేశారు అని స్వీకరించి మేము భగవంతుని చదువు చదువుతున్నామని మళ్ళీ వ్యతిరేకంగా నడవడిక నడుస్తారు, మరి వారికి 100 రెట్లు పాపం యొక్క ఫలం లభిస్తుంది. ఒకవేళ ఒకవేళ బేసిక్ నాలెడ్జ్ లో అనగా ప్రైమరీ జ్ఞానంలో ఉన్నట్లయితే వారికి వ్యతిరేక కర్మల యొక్క ఫలం 100 రెట్లు లభిస్తుంది. ఒకవేళ బేసిక్ నాలెడ్జ్ నుంచి ఉన్నతంగా అయ్యి అడ్వాన్స్ నాలెడ్జ్ లో వచ్చేసరికి పరిపూర్ణమైన ద్విజులుగా అయ్యారు, జ్ఞానం యొక్క యజ్ఞోపవీతాన్ని ధారణ చేశారు. గ్రంథంలో 3 సూత్రాలు అనగా 3 దారాలు ఉంటాయి. ఆ 3 దారాలు వాస్తవంగా బ్రహ్మ జ్ఞానం, విష్ణు జ్ఞాన సూత్రం మరియు శంకర జ్ఞాన సూత్రం. ఈ 3 జ్ఞాన సూత్రాలను తమ జీవనంలో ధారణ చేసేవారు, ఈ 3 సూత్రధారులను దేవతలను గుర్తించేవారు, వారి యొక్క బుద్ధి రూపి పాకెట్ లో బ్రహ్మ పాత్ర చేసేవారు, ఈ సృష్టి రూపి రంగస్థలం మీద ఎవరు, విష్ణు పాత్రధారి ఎవరు, మరియు శంకరుని రూపంలో పాత్ర చేసేవారు ఆ పాత్రధారి ఎవరు, పరమాత్మ జ్ఞానం ఆధారంగా ఈ విషయం ఎవరి బుద్ధిలో అయితే పరిపూర్ణంగా అయిపోతుందో, పరిపుష్టంగా అవుతుందో, కూర్చుండిపోతుందో వారయ్యారు పరిపూర్ణమైన ద్విజులు. ఈ 3 సూత్రాల యొక్క విద్యోపవితాన్ని ధారణ చేసేటటువంటి పరిపూర్ణమైనటువంటి బ్రాహ్మణులు. ఒకవేళ అటువంటి బ్రాహ్మణులు శ్రేష్టాతి శ్రేష్టమైన జ్ఞానాన్ని తీసుకున్న తర్వాత కూడా ఒకవేళ వ్యతిరేక కర్మ చేస్తారు, ఏ విధంగా రావణుడు చాలా పెద్ద జ్ఞాని అయ్యారు, ఏ విధంగా బ్రహ్మ చేతిలో వేదాలు శాస్త్రాలు చూపిస్తారు, రావణుని చేతిలో కూడా వేద శాస్త్రాలు చూపిస్తారు. చిత్రం చరిత్రకు స్మృతి చిహ్నం అయింది. చెయ్యి బుద్ధి యొక్క స్మృతి చిహ్నం అయింది. ఏ విధంగా అయితే చెయ్యి ద్వారా ఏదైనా ఒక వస్తువుని కొట్టుకోవడం జరుగుతుంది, అదే విధంగా బుద్ధి రూపి చేతితో కూడా ఏ విషయాన్నైనా కూడా గ్రహించడం జరుగుతుంది. అయితే బ్రహ్మ యొక్క చేతిలో స్థూల చేయి యొక్క విషయం కాదు, బుద్ధి రూపి చేతిలో మరియు రావణ్ యొక్క బుద్ధి రూపి చేతిలో వేద శాస్త్రాల యొక్క భండారాన్ని చూపిస్తారు. ఆ వేద శాస్త్రాల యొక్క భండారాన్ని ధారణ చేసేటటువంటి రావణుడు ఇతరులకు జ్ఞానాన్ని వినిపించేటటువంటి ప్రఖండ విద్వాంసుడైన రావణుడు వారిని బ్రాహ్మణుడు అని అంటారు. బ్రహ్మ యొక్క సంతానం బ్రాహ్మణుడు. కర్మ ఏ విధంగా చేస్తారు? ఎటువంటి కర్మ చేస్తారు? సాధువు యొక్క వేషాన్ని ధారణ చేసి సీతలను హరిస్తారు. సీతల యొక్క శీలాన్ని భంగం చేస్తారు. అత్యాచారిగా అవుతారు. దొంగగా దోపిడీ దొంగగా అవుతారు. అటువంటి దుష్ట బ్రాహ్మణులకు మరి 100 రెట్లు పాపకర్మల యొక్క దండన భోగించాల్సి ఉండదు. వారికి 1000 రెట్లు దండన లభిస్తుంది. అందుకనే అటువంటి బ్రాహ్మణుల యొక్క అవస్థ కిందకు దిగజారుతూ ఉంటుంది. అవస్థ ఎప్పుడైతే కిందకు దిగజారుతుందో అప్పుడే తెలుస్తుంది మేము కిందకు దిగజారిపోయాము అని. ఏ శ్రీమతాన్ని అయితే మనం పట్టుకోవాలో ఆ శ్రేష్ఠ మతాన్ని పట్టుకోకుండా మనిషి గురువులను పట్టేసుకున్నారు అనగా మన్మతం మీద నడవడం మొదలు పెడతారు. అందుకని భగవంతుడు తండ్రి వచ్చి ఈ విశ్వవిద్యాలయంలో చదివేటటువంటి పిల్లలకు చాలా పెద్ద స్లోగన్ ను ఇస్తారు. అతి పెద్ద స్లోగన్ అయింది. ప్రతి చోట స్కూళ్ళల్లో విశ్వవిద్యాలయాలలో కాలేజీలలో గీతా పాఠశాలలో తప్పకుండా రాసి తగిలించాలి. శ్రీమతం ద్వారా సద్గతి మరియు మనిషి మతం ద్వారా దుర్గతి అని. మనిషి మతం ద్వారానే ఈ మన్బుద్ధి రూపి ఆత్మ యొక్క దుర్గతి అవుతుంది. శరీరం యొక్క దుర్గతి అవుతుంది అని కాదు. మనసు బుద్ధిని అలా అయిపోతుంది. దాని కారణంగా వ్యతిరేక కర్మల్నే చేస్తారు. పరమాత్మ తండ్రి యొక్క ఏదైతే శ్రేష్ఠ ఆచరణ చేయించేటటువంటి మహావాక్యం ఉందో దానిని కూడా తారుమారు చేసి ముక్కలు ముక్కలుగా అనగా అర్థం లేకుండా చేసి ఎలా హాజరుపరుస్తారు అంటే ఎవరైతే మంచి పురుషార్థి ఉంటారో వారు కూడా కింద పడిపోతారు. సంగ తారే కుసంగు బోరే అనగా సత్సాంగత్యము తీరాన్ని చేరుస్తుంది, కుసాంగత్యం ముంచేస్తుంది. ఆ విధంగా శ్రీమతంలో మన్మతాన్ని కలిపే వారి యొక్క సాంగత్యం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మూడో నేత్రం తండ్రి మనకు తప్పకుండా ఇచ్చారు. కానీ ఒకవేళ ఆ మూడో నేత్రం మీద రంగురంగుల కళ్ళజోడును పెట్టుకున్నట్లయితే, లేకపోతే నల్ల కళ్ళజోడును పెట్టుకున్నట్లయితే మరి ప్రపంచం ఎలా కనిపిస్తుంది? ఉజ్వలంగా కనిపిస్తుందా, స్పష్టంగా కనిపిస్తుందా, లేకపోతే నల్ల నల్లగానే కనిపిస్తుందా? ఒకవేళ పరమతము మరియు శ్రీమతంలో వ్యత్యాసం చేయకుండా మనిషి మతం మీద నడిచినట్లయితే, లేకపోతే పరమతం మీద నడిచినట్లయితే ప్రపంచంలో ఇతరుల యొక్క అవగుణాలే కనిపిస్తాయి. అవగుణాలు కనిపించినట్లయితే అవగుణాలను చూస్తూ చూస్తూ మన ఆత్మ కూడా అవగుణిగానే తయారైపోతుంది. ఇతరుల నింద చేయడం మనకు అలవాటుగా అయిపోతుంది. పరమాత్మ తండ్రి మనకు చెబుతారు, ఇతరుల గుణాలను చూడండి, తమ యొక్క గుణాలను చూసుకోండి. ఇతరుల యొక్క అవగుణాలను చూడవద్దు, తమ యొక్క అవగుణాలను చూడవద్దు. అవగుణాలను చూసేటటువంటి ఈ ఆటను కట్టేయండి. తమ గుణాలను వృద్ధి చేసుకోండి, ఇతర ఆత్మల యొక్క గుణాలను చూసి వారిని కూడా ప్రోత్సహించండి, అవగుణాలను వదిలేస్తూ ఉండండి. అటువంటి శ్రేష్ఠ చదువును చదివించే వారు ఏవైతే స్లోగన్లు ఇచ్చి, తేలికైనటువంటి స్లోగన్లు ఇచ్చి మనకు చెప్తూ ఉంటారు, చెడు చూడొద్దు, చెడు వినవద్దు, చెడు మాట్లాడవద్దు, చెడు ఆలోచించవద్దు అని. బేసిక్ నాలెడ్జ్ లోనే అనగా ప్రైమరీ జ్ఞానంలోనే ఈ తేలికైనటువంటి స్లోగన్ల యొక్క ఫౌండేషన్ వేశారు. ఒకవేళ అడ్వాన్స్ లోకి వచ్చి కూడా అడ్వాన్స్ బ్రాహ్మణులు అని చెప్పబడేటటువంటి వారు శ్రీమతానికి విరుద్ధంగా విపరీతమైన నడవడికను నడుస్తారు, మనుషుల మతాన్ని ధారణ చేస్తారు, వారు మరి క్రింద పడకుండా పైకి లేవగలరా? మూడవ నేత్రం అయితే మనకు లభించింది. ఆ మూడవ నేత్రము దివ్య నేత్రం యొక్క ప్రతిష్టనైతే ఉంచాలి కదా. పరమాత్మ తండ్రి ఇచ్చినటువంటి మూడవ నేత్రం అయింది. ఆ జ్ఞాన నేత్రాన్ని ఏ మనిషి మాత్రమే ఇవ్వలేరు. మరియు నాలుగు యుగాల చక్రంలో కేవలం ఒక్కసారే వారు వచ్చి మనకు ఈ జ్ఞాన నేత్రాన్ని ఇస్తారు. మరి సత్యయుగంలో మిగతా సత్యయుగంలో త్రేతాయుగంలో ద్వాపర యుగంలో కలియుగంలో ఇంకా ఎప్పుడూ కూడా ఈ జ్ఞానము లభించలేదు మరియు లభించదు. మరి అటువంటి శ్రేష్ఠ జ్ఞానం పట్ల ఎంత మర్యాద ఉండాలి? జ్ఞాన నేత్రం లభించింది, ఎవరికైనా వజ్రం లభించింది, వజ్రాలు ముత్యాలు వైడూర్యాలు లభించాయి. మరి వారు వాటిని విసిరేసి గాజు పెంకులను వాటి బదులుగా తీసుకున్నట్లయితే వారి చేయి గాయపడకుండా ఇంకా ఏమవుతుంది? బుద్ధి రూపి చేయి రంధ్రాలు అవ్వకుండా ఇంకా ఏమవుతుంది? ఇప్పుడు పాట పాడేటటువంటి సమయం కాదు. నేత్రహీనులకు మార్గాన్ని చూపించండి ప్రభు అని రికార్డు వేసి స్మృతిలో కూర్చునేటటువంటి సమయం ఇప్పుడు ఇంకా లేదు.
భగవాన్ బాపు ఆపి
భగవంతుడు రాగానే చెబుతారు ఈ ప్రపంచం వినాశనం అయ్యేటటువంటిది అని. మహాభారి మహాభారత గృహ యుద్ధం ఎదురుగా నిల్చుకుని ఉంది అని.
మహాభారి మహాభారత వినాశ
మహాభారీ మహాభారత వినాశనం ఈ మహావినాశనం నీ ఎదురుగా నిల్చుకుని ఉంది. ఏ విధంగా గీతలో అర్జున్ తోటి చెప్పబడింది, హే అర్జున్ వీరందరూ కూడా మరణించి ఉన్నారు. ఎవరైతే వారు అనుకుంటారో వీరు మా తాతయ్య చిన్నాన్న బాబయ్య మాతపితలు అని వారందరూ కూడా మోసగాళ్ళయ్యారు. వారందరూ మోసం చేసేవారు. ఇప్పుడు తొందరలోనే ఈ ప్రపంచంలో ఒక సమయం అలా రానుంది. ఆ సమయంలో మొత్తం ప్రపంచం వారు అంటారు ఒక్క తండ్రి సత్యమైన వారు, గాడ్ ఫాదర్ సత్యమైన వారు, మిగతా ప్రపంచం అంతా అసత్యమైనది. అందరితోటి వైరాగ్యం వచ్చేస్తుంది. నాకైతే ఒక్క తండ్రి తప్ప మొత్తం ప్రపంచం అంతా కూడా ఏమని అంటుంది? నాకైతే ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ లేరు.
ఈ
విధంగా మీరా అయితే పాట పాడారు. ఈనాటికి 800-900 సంవత్సరాల ముందు వారు ఏ పాట పాడారు? ఏ పాట పాడారు? నాకైతే గిరిధర గోపాలుడు తప్ప ఇంకెవరూ లేరు. మేరకో గిరిధర గోపాలు దూసిరానా పోయి. కానీ ఆ మీరాకైతే గిరిధర గోపాలుడు లభించలేదు. ఎందుకంటే ప్రపంచమే కిందకు దిగజారుతూ పోయింది. ఇప్పుడు ఆ మీరా ఆత్మ ఈ సృష్టి మీద ఇప్పుడు కూడా ఉన్నారు. రాముని ఆత్మ అనండి, కృష్ణుని ఆత్మ అనండి, కబీర్దాస్ ఆత్మ అనండి, కాళిదాస్ ఆత్మ అనండి, విక్రమాదిత్యుని ఆత్మ అనండి, వీరందరూ కూడా ఈ సృష్టి రూపి రంగ స్థలం మీద ఇప్పుడు కూడా ఉన్నారు. ఈ విధంగా ఇతర ధర్మాల యొక్క ధర్మ గ్రంథాల్లో రాసి ఉంది. ఏమని అంటే మా యొక్క పైగంబర్లు ఎవరైతే ఉన్నారో వారు అంతిమ సమయంలో ప్రత్యక్షం అవుతారు అని. ఇబ్రహీం కానివ్వండి, బుద్ధుడు కానివ్వండి, క్రైస్త్ కానివ్వండి, గురునానక్ కానివ్వండి, ఎంత పెద్ద సందేశాన్ని ఇచ్చేవారైనా కానివ్వండి, ధర్మ స్థాపన చేసేవారైనా కానివ్వండి, వారందరూ కూడా ఈ సృష్టి రూపి రంగస్థలం మీద క్రింద పడి ఉన్న స్థితిలో ఇప్పుడు కూడా ఉన్నారు. వారందరినీ పతితుల నుంచి పావనంగా తయారు చేసేవారు ఒక పతిత పావనుడు పరంపిత పరమాత్మనే అయ్యారు. వారు మొత్తం సృష్టిని పతితం నుంచి పావనంగా తయారు చేయడానికి వచ్చి ఉన్నారు. ఇప్పుడు లేదు అంటే ఇంకా ఎప్పుడూ లేదు. ఇంకా ఏ జన్మ కూడా ఉండదు. ఇది మనిషి సృష్టి యొక్క అంతిమ జన్మ అయింది. ఈ అనుబాంబులు హర హరుని తోటి బమ్ బమ్ అని జోడించబడి ఉంటుంది. ఇవేమి ఇంటిని అలంకరించుకోవడం కోసం తయారు చేయబడలేదు. రెండు విశ్వయుద్ధాలు అయిపోయాయి. మూడవ విశ్వయుద్ధం అవ్వదు అన్నదానికి ఏ గ్యారంటీ లేదు. భగవంతుడు తండ్రి వచ్చి చెబుతారు ఇప్పుడు ఇంకా రెండు విశ్వయుద్ధాలు జరగాలి అని.
మహాభారత గృహ యుద్ధం
ఒకటైంది. మహాభారి మహాభారత గృహ యుద్ధం
హిందూ ముసల్మాన్లు భారత్ నిలబడేది.
ఇందులో హిందువులు, ముస్లింలు, సిక్కులు, ఈసాయిలు వీరందరూ భారతదేశంలో పరస్పరం కొట్లాడుకుంటారు. రక్తపు నదులు ప్రవహిస్తాయి. ఇంత పెద్ద సిద్ధంగా ఉన్నటువంటి వినాశనం అనగా దీని యొక్క విలువను చెల్లించలేని వినాశనం ఇంకా ఏ దేశంలోనూ అవ్వదు. భయంకరమైనటువంటి రక్తపాతం యొక్క యుద్ధం జరుగుతుంది. ఇది మూడవ విశ్వయుద్ధం అవుతుంది.
और भारत के आसपास के देश देश नाबूद होने लगेंगे।
దీనిలో భారత దేశము మరియు దాని యొక్క అంటే భారతదేశంకి ఇరు ప్రక్కల ఉన్న దేశాలు నాశనం అయిపోతాయి. కానీ భారతదేశం అయితే అవినాశీ ఖండమైంది. భారతదేశం యొక్క వినాశనం అవ్వదు. ఎందుకంటే భారతదేశంలోనే భగవంతుడు వస్తారు. భారతదేశంలో ఎందుకు వస్తారు? విదేశాలలో ఎందుకు రారు? ఏదో ఒక కారణం ఉండి ఉంటుంది.
जो कन्या माता की गौए हैं उन सीधी सादी गौओं को ये शिक्षा दी जाती है परंपरा.
ఎందుకంటె భారత దేశంలోని కన్నెలు మాతల రూపి గోవులు ఉన్నారు. ఆ ఉదార స్వభావం కలిగిన గోవులకు పరంపరాల నుంచి ఈ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఏ గుంజకైతే వారిని కట్టివేస్తారో ఆ గుంజకే జీవనం అంతా కూడా జీవితం అంతా కూడా కట్టుబడి ఉండాలి అని తమ కర్తవ్యాన్ని పాలన చేయాలి అని. మరి ఆ గోవులు మొత్తం జీవనమంతా ఆ గుంజకు కట్టుబడి పవిత్రతను పాలన చేస్తూ పరపురుషుని చింతన చేయకుండా తమ జీవితాన్ని వ్యతీతం చేస్తారు అంటే గడుపుతారు. ఈ యొక్క పవిత్రతను ఇంకా ఏ దేశంలో కూడా నేర్పించరు. ఈ పవిత్రత పరమాత్మ తండ్రికి చాలా ప్రియమైనటువంటిది. వారు కూడా వచ్చి నేర్పిస్తారు. వారు వచ్చి ఒకే ఒక సందేశాన్ని ఇస్తారు. ఇప్పుడు ఈ పతిత భ్రష్టాచారి వ్యభిచారి ప్రపంచం వినాశనం అవుతుంది అని. ఇప్పుడు మీ బుద్ధిని అక్కడ ఇక్కడ భ్రమింప చేసినట్లయితే ఏమీ లాభం లేదు. దేహం దేహ సంబంధికులతోటి మీ బుద్ధిని అతీతంగా చేసుకోండి, తొలగించండి. నాకైతే ఒక్క శివబాబా తప్ప ఇంకెవరూ లేరు. నాకైతే ఒక్క తండ్రి తప్ప ఇంకెవరూ లేరు. ఈ స్థితిలోనే స్థితిలవ్వండి. ఇప్పుడు అటువంటి స్థితి ఎవరిది కూడా తయారు కాలేదు. ఎటువంటి స్థితి? లోపల నుంచి నాకు ఒక్క తండ్రి తప్ప ఇంక ఎవరూ లేరు అన్నటువంటి స్థితి. నాకైతే ఒకే ఒక పరంపిత పరమాత్మ, నాకైతే ఒకే ఒక గిరిధర గోపాలుడు తప్ప ఇంకెవరూ లేరు.
అనిత్య పేద ఊరు
క్షణ క్షణం ఆ పరమాత్మ పాత్ర మీద అనిశ్చయం ఉత్పన్నమవుతుంది. నిశ్చయం అనిశ్చయ రూపి జనన మరణ చక్రంలో ఆత్మ కదులుతూ ఉంటుంది. ఎప్పుడైతే అనిశ్చయం వస్తుందో అప్పుడు ఇతరుల మతం మీద నడవడం మొదలు పెడతారు, బంధుమిత్రుల మాటలను వినడం మొదలు పెడతారు. ఎప్పుడైతే నిశ్చయం కూర్చుంటుందో అప్పుడు ఒక్క పరమాత్మ తండ్రి యొక్క మతం మీద నడుస్తారు. శ్రీమతం ద్వారా సద్గతి అవుతుంది మరియు మనిషి గురువుల మతం మీద నడిచినట్లయితే దుర్గతి అవుతుంది. ఆత్మ యొక్క జన్మ జన్మాంతరాల షూటింగ్ ఇప్పుడు అవుతూ ఉంది. అనేక జన్మల యొక్క రికార్డింగ్ ఇప్పుడు అవుతూ ఉంది. జన్మ జన్మాంతరాలు కూడా రాజులుగా అవ్వాలి అనుకుంటే ఇప్పుడు అవ్వండి, లేకపోతే ప్రజా పదవిని పొందుకోండి. అనేక జన్మలు దాస్ దాసీలుగా అవుతూ ఉంటారు. మనుషుల మతం మీద నడుస్తూ ఉన్నట్లయితే కిందకు దిగజారుతూ ఉంటారు, పదవి వినాశనం అవుతుంది. దాస్ దాసీలుగా అవుతూ ఉంటారు. మరి భగవంతుని యొక్క మతం మీద నడుస్తూ ఉన్నట్లయితే జన్మ జన్మాంతరాలు రాజుగా మరియు రాణిగా అవుతూ ఉంటారు. రాజు పరివారంలో జన్మ తీసుకుంటూ ఉంటారు. ప్రపంచంలో ఇంత పెద్ద రాజులు ఉన్నారు మరియు రాజు పరివారాలు ఉన్నాయి. ఆ రాజులకు రాజయోగాన్ని ఎవరు నేర్పించారు? ఎప్పుడు నేర్పించారు? ఎప్పుడో ఒకప్పుడు నేర్పించి ఉంటారు. ఎవరో ఒకరు నేర్పించి ఉంటారు.
పరమాత్మ బాగాన్ని
ఆ సమయం ఇప్పుడు నడుస్తుంది. పరమాత్మ తండ్రి వచ్చి జన్మ జన్మాంతరాలు రాజుల పిల్లలుగా తయారు చేయడానికి ఇప్పుడు వచ్చి ఉన్నారు. రాజయోగాన్ని నేర్పిస్తూ ఉన్నారు. ఆ రాజుల యొక్క రాజుగా తయారు చేసేవారిని మహారాజుగా తయారు చేసేవారు సాధారణ తనువులో ఈ సృష్టి మీద కార్యం చేస్తున్నారు. వారిని పరిపూర్ణంగా గుర్తించి ఇప్పుడు ఇంకా వారిని మోసం చేయకూడదు. ఇప్పుడు కూడా ఒకవేళ గుర్తించి మోసం చేస్తూ ఉన్నట్లయితే, గొడవలు చేస్తూ ఉన్నట్లయితే ఇప్పుడు ఇంకా ఎవరు కూడా సంభాళించే వారు లేరు. మీ యొక్క పిడికిల్లోని మీ యొక్క భాగ్యరేఖ ఉంది. కావాలంటే ఆ దృష్టాన్ని తయారు చేసుకోండి, లేకపోతే చెడగొట్టుకోండి. ఓం శాంతి.